ప్రాయేషు భాగవతే ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టికి. చదువుతుంది శ్రీమద్భాగవతం పదస్కందం ఒకట భాగం రెండో అధ్యాయం పదమూడు శ్లోకం. గర్భసంకర్షణాత్ తం వై ప్రాహు సంకర్షణం భువి రామ ఇతి లోకరమణాత్ బలవద్ధం బలవుచ్ఛయాత్. గర్భసంకర్షణాత్తం వై గర్భసంకర్షణాత్తం వై ప్రాహు సంకర్షణం భూయి ప్రాహు సంకర్షణం భూయి రామేతి లోకరమణాత్ రామేతి లోకరమణాత్ బలభద్రం బలోచ్చయాత్ బలభద్రం బలోచ్చయాత్. గర్భసంకర్షణాత్తం వై ప్రాహు సంకర్షణం భూయి రామేతి లోకరమణాత్ బలభద్రం బలోచ్చయాత్. గర్భసంకర్షణాత్ దేవి గర్భం నుండి రోహిణి గర్భమునకు కొనుక్కోబడిన కారణంగా తం అతనిని వై నిజముగా ప్రాహు జనులు పిలుతురు సంకర్షణం సంకర్షుడు నామంచే భువి జగత్తునందు రామ ఇతి రాముడనియు లోకరమణాత్ జనసామాన్యము భక్తులుగా నగుటకు అతడు చూపెడి ప్రత్యేక అనుగ్రహం వలన బలభద్రం అతడు బలభద్రుని పిలువబడును బల ఉచ్చయాద్ బలాధిక్యం వలన అర్థం చెప్పింది యేసుభక్తుని ప్రభుపాద్ భావము. దేవకి గర్భం నుండి రోహిణ గర్భమునకు సంకర్షణ చేయటం వల్ల రోహిణి నందనుడు సంకర్షుడని ప్రసిద్ధిగును. గోకుల వాసులకు ఆనందం కలిగజేయు సముద్రుడు కనుక రాముడనియు బలాధిక్యం వలన బలభద్రుడని అతడు తెలబడును. భాష్యం. బలరాముడు సంకర్షుడనియు బలరాముడనియు లేదా ఒకప్పుడు రాముడని పిలవబడుటకు కొన్ని కారణములు. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే అని మహామంత్రంలో రామశబ్దమును బలరాముగా భావించడం కొందరు ఆపేక్షింతురు ఆక్షేపింతురు. రామభక్తులు ఆ రీతిగా ఆక్షేపణ తెలిపినను బలరామునికి శ్రీరామచంద్రుడికి భేదం లేదని వారు ఎరగవలసి ఉంది. బలరాముడు రాముడిని తెలబడినని శ్రీమద్భాగవతనందు ఇచ్చే స్పష్టంగా తెలబడింది. కనుక బలరాముడు శ్రీరాముడే అని మన పలుకుట్లో ఎటువంటి కృత్రిమత్వం లేదు. జయదేవ గోస్వామి కూడా పరశురాముడు రఘుపతి రాముడు బలరాముడు అనే ముగ్గురు రాముల గురించి పలికి ఉండను. వారందరూ రాముడే అని పిలువబడ్డరు. హోమజ్ఞాంతిమందశ్ఞానాంజనశ్లాఖయ చక్షుం నుంతిమైన తస్మై శ్రీ గురవే నమః. నమో విష్ణుపదాయ కృష్ణపిస్తాయ భూతలే శ్రీమతి భక్తి వేదంత స్వామి ఇతి నామని నమస్తే సారస్వతీ గౌరవాణి ప్రచారణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారణి జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసది గౌరభక్త బృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. ఈరోజు మనందరూ ఎంతో ఆనందంగా ఉత్సాహంగా జరుపుకోవాల్సిన పండుగ శ్రీ బలరామ జయంతి. మనకు ఆధ్యాత్మిక మార్గంలో అభివృద్ధి సాధించి కృష్ణ వైపు ఆకర్షణ పెంపొందించుకోవాలంటే ఖచ్చితంగా బలరాముని యొక్క దయాకృప మనకు కావాలి. ఎందువల్లంటే బలరాముడు శ్రీకృష్ణునికి సేవాభావానికి ఉదాహరణగా ఎల్లప్పుడూ ఉంటాడు. అతనికి ఒకే ఒక లక్ష్యం కృష్ణుని తన సేవ ద్వారా సంతృప్తిపరచడం, అది బలరాముడి యొక్క ముఖ్యమైన కర్తవ్యం. మరి బలరాముడు కృష్ణుడు వేరువేరా అంటే కాదు. భాగవతం కానీ వేదం కానీ ఏం చెప్తుందంటే బలరాము కృష్ణుడు ఇద్దరు ఒకటే. దేహాల్లో విభిన్న రూపం ఉన్నప్పటికీ వారిద్దరు ఒకటే అని చెప్తుంది. శ్రీమద్ భాగవతం శ్రీకృష్ణుడు నీలమేఘ ఛాయలో ఉండే దేవదేవుడు, అదేవిధంగా బలరాముడు కోటి చంద్రుడు వెలుగుతో అత్యంత తెల్లగా అంటే ప్యూర్ వైట్తో ఉండే దేహ చాకలిన వ్యక్తి, అతడు కూడా దేవదేవుడే. ఇద్దరు ఒకటే అని సమాన శక్తి సంబంధులు అని శ్రీమద్ భాగవతం వివరిస్తుంది. మరి ఇద్దరు ఒకటి అయినప్పుడు ఇంతమంది మీరు చెప్పుకున్నట్టు మీరు చెప్పినట్లు భగవంతునికి తన సేవాభావంగా ఎప్పుడు కూడా సంతృప్తిపరచడానికి ప్రయత్నం చేస్తున్నాడు అని మీరు చెప్పారు కాబట్టి దీన్ని మేము ఎట్లా అర్థం చేసుకోవచ్చు అని మీ సందేహం రావచ్చు. కృష్ణుడి నుంచి మొట్టమొదటి విభజన బలరాముడు. శ్రీమద్ భాగవతం ఒకటో స్కంధంలోని ఈ భౌతిక విశ్వాల గురించి వివరణ చెప్పినప్పుడు దానిలో ఈ భౌతిక విశ్వాలని పరిపాలన చేయడం కొరకు, తర్వాత వాటిని సృష్టించడం కొరకు, వాటిని సమూలంగా నశింపచేయడం కొరకు ఒక కారణం బలరాముడు అవతరించింది. రెండవది ఆధ్యాత్మిక ప్రపంచాలని పరిపాలన చేయడం కొరకు, తర్వాత స్వయంగా భగవంతుడికి సేవ చేయడం కొరకు ఆయనే. ఈ మూడు విధాలుగా బలరాముడు శ్రీకృష్ణునికి తన సేవను అందిస్తూ ఉంటాడు. అందువల్ల బలరాముడు సేవక భగవాన్ భావంలో శ్రీకృష్ణునికి ఎప్పుడు వర్తిస్తూ ఉంటాడు అని మనం అర్థం చేసుకోవాలి. అదేవిధంగా శాస్త్రాలు ఏం చెప్తానంటే సేవక భగవాన్ అన్న ఆధ్యాత్మిక గురువు కూడా బలరాముడి యొక్క ప్రతినిధి అని చెప్తా ఉన్నాయి. అయితే బలరాముడు ఐదు రూపాల్లో కృష్ణుని సేవ అందిస్తున్నాడు అని గౌరగోన్ మహారాజు తన లెక్చర్లో వివరిస్తున్నారు. అది ఎలా అంటే, ఒకటి మహాసంకర్షక అంటే చతుర్వ్యూహాలతోని ఆధ్యాత్మిక లోకాలు పరిపాలన చేయడం. ఇంతమంది మనం చెప్పుకున్నట్టు కృష్ణ నుంచి మొట్టమొదటి విభజన బలరాముడు, ఆయన నుంచి మొదటి చతుర్వ్యూహం వాసుదేవ అనిరుద్ధ ప్రద్యుమ్న సంకర్షక, మళ్ళా అదే సంకర్షక నుంచి రెండో చతుర్వ్యూహం వస్తుంది, అక్కడ కూడా వాసుదేవ అనిరుద్ధ ప్రద్యుమ్న సంకర్షక. ఈ రెండు చతుర్వ్యూహాలు ఆధ్యాత్మిక లోకాలను పరిపాలించేందు కొరకు మహాశంకర రూపంలో బలరాముడు తన కార్యక్రమం నిర్వర్తిస్తూ ఉంటాడు. రెండోది మహావిష్ణువు లేదా కారం సాయి విష్ణు, అది సంకర్షణ రూపం నుంచి విభజించబడింది. అదేవిధంగా గర్భోసాయి విష్ణు, క్షీరోసాయి విష్ణు, ఈ మూడు కూడా భౌతిక విశ్వాల సృష్టి పాలన నాశనం కొరకు ఆయన చేస్తున్నాడు. ఇక చివరిది శేష, ఇదే ఐదో రూపం. శేష రూపంలో దేవాదేవుడు శ్రీకృష్ణ భగవానికి వ్యక్తిగతంగా సేవ చేస్తున్నాడు. అనంతుడుగా రెండో అంటే సేవ శేషలో రెండు రకాల విభజనలు ఉన్నాయి. ఒకటి వ్యక్తిగతంగా భగవంతుడు సేవ చేయడం, రెండవది అనంతుడుగా కృష్ణుకి అనేక రకాల సేవలు అందిస్తూ ఉండడం. ఇంతకుముందు చెప్పుకున్న ఈ భౌతిక విశ్వాల సృష్టి అన్ని ఏవైతే విశ్వాలు సృష్టించబడ్డాయో వాటన్నిటిని కూడా అనంతుడుగా ఆదిశేషుడు వాటిని తన తలమైన మోస్తూ ఉన్నాడు. అదేవిధంగా కృష్ణుడికి అన్ని రకాలుగా అనేక రకాలుగా ఆయన సేవ అందిస్తున్నాడు. ఇంతకుముందు తరగతిలో కూడా మనం చర్చించుకున్నాం భగవంతుడి యొక్క పేర్ఫర్య అంటే వస్తువులు, అవన్నీ కూడా బలరాముడి యొక్క ప్రతిరూపాలు. వాటన్నిటితోని భక్తులు భగవంతు సేవ కార్యక్రమం నిమగ్నం చేస్తూ ఉంటారు. వాటిని పరిరక్షించడం, సక్రమంగా ఉపయోగించడం ఎప్పుడైతే మనం చేస్తామో బలరాముడికి మనం సంతృప్తిపరచనలు అవుతాం. అందువల్ల ఈ మొత్తం సారాంశం దాంట్లో కూడా బలరాముడు సేవభావంతో భగవంతుని ఏ విధంగా సంతృప్తిపరచాలి అని ఎప్పుడు కూడా ప్రయత్నం చేస్తూ ఉంటాడు. మరి బలరాముడి చేతిలో నాగలి ఉంటుంది, కృష్ణుని చేతిలో మురళి ఉంటుంది. ఎందుకు బలరాముడి చేతిలో నాగలు ఉంది, కృష్ణుని చేతిలో ఎందుకు మురళి ఉందని అనే విషయాన్ని గౌరవగోవింద మహారాజు చాలా అద్భుతంగా వివరించారు. నాగలు దేనికి ఉపయోగిస్తాం మనం? దున్నడానికి ఉపయోగిస్తాం. ఏమి? భూమి సాగు చేయడం కొరకు. మరి బలరాముడి చేతిలో నాగలు ఉన్న కారణం ఏంటంటే భక్తుల హృదయాన్ని సాగు చేయడం కొరకు ఆ నాగలు ఉపయోగిస్తున్నాడు అని మహారాజ్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అదేంటండి, భక్తుల హృదయం దున్నవలసిన అవసరం ఏంటంటే మన హృదయంలో ఎంతో ధారాళంగా పెరిగిపోయింది కల్మషం. ఈ కల్మషాలను పరిశుభ్రం చేయడం కొరకు నాగలతో చదును చేస్తారు. పొలం పనిలో కూడా భూమి సారవంతం కావాలంటే నాగలు పెట్టి క్రమానుగతంగా దున్నుతూ ఉంటారు. ఎప్పుడైతే ఆ క్రమానుగతంగా దున్నడం మొదలు పెడతారో భూమి అద్భుతంగా సారవంతం అవుతుంది. అప్పుడు ఆ వేసిన విత్తనం ద్వారా అది మంచి ప్రతిఫలం ఇస్తుంది. అదేవిధంగా భక్తుని హృదయాన్ని సారవంతం చేయడం కొరకు బలరాముడు నాగలను ఉపయోగిస్తాడు. మరి బలరాముడి చేతిలో ఒంగోటి ఉంది, ఏమిటది? గద. అద్దెనికి భగవంతుని వ్యతిరేకులుగా ఉండే వ్యక్తులను శిక్షించడం కొరకు. ఒక చేత్తో భక్తుల హృదయాల్ని పరిశుభ్రం చేసి భగవంతుని ఆకర్షితయ్యే విధంగా చేయడం, రెండో చేత్తో ఎవరైతే భగవంతుని వ్యతిరేకులుగా ఉన్నారో వాళ్ళని శిక్షించడం కోసం గదను ఉపయోగిస్తున్నాడు. మరి కృష్ణుని చేతిలో ఉన్న మురళి దేని కొరకు? బలరాముడి చేతిలో ఉన్న నాగలి గద ఈ కార్యక్రమం చేయడం కోసం ఉపయోగపడుతుందని తెలుసుకుందాం. మరి కృష్ణ చేతిలో ఉన్న మళ్ళీ ఎస్ భగవంత్ భక్తుల్ని ఆకర్షింపజేయడం కొరకు, ఆనందింపజేయడం కొరకు ఆ మురళిని ఉపయోగిస్తుంటాడు. అయితే మనందరూ కూడా కృష్ణుని మురళిని పట్ల ఆకర్షణ పొందట్లేదు. ఎందుకు పొందలేదంటే మన హృదయం పూర్తిగా కలుషితాలతో ఉండిపోయి ఉంది. అందులో మన కృష్ణుని యొక్క మురళిని ఆకర్షణ పొందట్లేదు. అందులో బలరాముడు భక్తుల హృదయం ఉన్న ఆ సకల కల్మషాలను కూడా సంపూర్ణంగా ప్రక్షాళన చేసి పవిత్రీకరణ చేసి కృష్ణుని మురళీగానానికి ఆకర్షిత అయ్యే విధంగా చేయడం ఆయన కర్తవ్యం. అందులో కృష్ణ బలరాముల ముఖ్య కర్తవ్యం ఏంటంటే బలరాముడు కర్షణతో భక్తుల్ని ప్యూరిఫై చేస్తాడు, ఆకర్షణతో కృష్ణుని ఆ భక్తుని ఆకర్షింపజేసుకుంటాడు. అంటే ఫ్లూట్తోనే ఆకర్షింపజేసుకుంటున్నాడు, నాగలతో కర్షత అంటే ప్యూరిఫికేషన్. ఈ రెండు కార్యక్రమాలు కృష్ణ బలరాములు చేస్తున్నారని గౌరగోవింద మహారాజ్ తన లెక్చర్లో వివరించారు. అయితే బలరాముడు తన యొక్క పూర్తి శక్తిని ఆధ్యాత్మిక గురువుకి లేదా ఆచార్యులకి అందించాడు. ఎందుకంటే ఆచార్యులు ఆధ్యాత్మిక గురువు బలరాముడి యొక్క ప్రతినిధులు. వాళ్ళు తన శిష్యుల్లో ఉండే అహంకార భావాన్ని లేదా అపరాధ భావాన్ని లేదా అనర్థాలని తొలగించడం కొరకు ఎన్నెన్నో పరీక్షలు పెడుతుంటారు. అది మందలించడం కావచ్చు, శిక్షించడం కావచ్చు, రకరకాలుగా ఉంటాయి అవి కార్యక్రమాలు. వాటన్నిటినీ మనం సహించి మన హృదయాన్ని పవిత్రీకరణ చేసుకోవడం కొరకు వాళ్ళు మనకి సహాయపడుతున్నారు. కానీ మనం వారిచ్చే పనిష్మెంట్ కావచ్చు లేదంటే మందలింపు కావచ్చు, దూషణ కావచ్చు మనం స్వీకరించకుండా ఉన్నాం. ఆ విధంగా మన హృదయం ఎప్పటికీ కలుషితంగా నిండిపోయి ఉంది. మరి కలుషితం ఉన్న హృదయం కృష్ణుని పట్ల ఏ విధంగా ఆకర్షణ పొందుతుంది? కృష్ణ చిత్తంలో మనం నిమగ్నం ఉన్నప్పటికీ, కృష్ణ చిత్తన కార్యక్రమాలు సక్రమంగా అనుసరిస్తున్నప్పటికీ, ప్రతిరోజు భగవన్ నామం జపం చేస్తున్నాం, సంకీర్తనలో ఉన్నాం, కృష్ణ సేవలో నిమగ్నం అవుతున్నప్పటికీ, ఆ సేవలో కానీ ఆ సంకీర్తనలో కానీ ఆ జపంలో కానీ మనం ఆ ఆనందాన్ని పొందలేకుండా ఉన్నాం. కారణం ఏంటంటే ఆ సేవలో కానీ ఆ యొక్క జపంలో కానీ సంకీర్తనలో కానీ మనం సేవా భావంతో చేయట్లేదు. ఇది కేవలం ఇందాక అందించారు సేవ, నేను చేయాలి అని ఒక విధిగా చేస్తున్నాం. అందులో బలరాముడు మొట్టమొదటిగా వైద్యభక్తి అనే భావం, వైద్యభక్తితో భక్తుణ్ణి ఆ కార్యక్రమంలో ప్రగతి సాధించే విధంగా అతనికి సహాయపడతాడు. క్రమానుగతంగా ఆ భక్తుని రాగానుగభక్తి స్థితికి చేరుస్తాడు. అదే కార్యక్రమం ఆధ్యాత్మిక గురు యొక్క పని కూడా. మనందరూ కూడా వైద్య భక్తిలో ఉన్నాం, మనకి ఇష్టం లేదు కానీ మంగళాదికి వస్తున్నాం, ఇష్టం లేదు భగవత్ సేవ చేస్తున్నాం, ఇష్టం లేదు భక్తుల సాంగత్యంలో ఉంటున్నాం, ఇష్టం లేదు భాగవతం వినడం కానీ వింటున్నాం. ఎవరు కూడా స్వతహాగా మంగళాదికి ఎవరు లేపకుండా రావడం కానీ, ఎవరు ఆజ్ఞ వేయకుండా సేవల పట్ల ఉత్సాహం చూపించడం కానీ, లేదా భాగవతానికి ఉత్సుకత పరిగెట్టుకుని వచ్చి నిద్రపోకుండా వినడానికి కానీ మనం ఆశ చూపించట్లేదు. ఎందుకంటే మనం ఈ అనర్థాలతోని పూర్తి కూడుకుని ఉన్నాం కాబట్టి ఈ విషయాల పట్ల మనకు ఆసక్తి లేదు. కానీ బలరాముడు ఆ భక్తుల్లో ఉన్న ఆ దుర్గుణాలని ఆ అనర్థాలని తొలగించడం కొరకు తనకు నాగల చేత ఆ భక్తుని హృదయాన్ని పరిశుభ్రం చేస్తాడు. పరిశుభ్రం చేసినప్పుడు మనం కృష్ణునికి వేణుగానానికి ఆకర్షితులవుతాము. అయితే ఆ పరిశుభ్రం చేసే ప్రక్రియని మనం స్వీకరించినప్పుడే కృష్ణుని యొక్క వేణుగానానికి మనం ఆకర్షితులవుతాం. ఆ ప్రక్రియను మనం తీసుకోలేకపోయినప్పుడు మనం హృదయం ఎప్పటికీ కలుషితంగానే ఉంటుంది, కృష్ణుని పట్ల మనం ఆకర్షణలు కాకుండా ఉంటాం అనే విషయాన్ని మనం గమనించాలి. అదేవిధంగా ఆధ్యాత్మిక గురువు కూడా మనలో అజ్ఞానం తొలగించడం కొరకు, అహంకారాన్ని అణిచివేయడం కొరకు ఎన్నో రకాల పరీక్షలు పెడుతూ ఉంటారు. ఆ పరీక్షలు మనం తట్టుకుని నిలబడి మన హృదయ పవిత్రీకరణ కొరకు మనం ప్రయత్నం చేయాలి, కానీ వేరే భావంతో మనం ఆలోచించకూడదు. అందులో మనం ఎప్పుడు కూడా నిత్యానందుని బలరాముడిని వారి దయ కొరకు మనం అర్జించాలి. ఓ నిత్యానంద మహాప్రభు, ఓ బలరామ, నీ దయ నా పట్ల చూపించు అని మనం అడగాలి. ఆ దయ కృప ఏంటి, దేని కొరకు? పరీక్షలు ఎదుర్కొని దాని నుంచి విజయాన్ని సాధించడం కొరకు. కానీ మరి దయ అంటే హాయిగా పండుకోవడం, లేదంటే ఏదో చిన్న సేవ చేయడం, ఏదో ఎవరిని మన పట్ల ఎవరు మన నిందించకుండా మన ప్రశాంతంగా ఉండడం సాధారణంగా మనం కోరుకుంటాం. ఎప్పుడు కూడా నన్ను ఎవరు కూడా నిందించకూడదు, నన్ను ఎవరు తప్పించకూడదు, నా సేవలో తప్పించకూడదు, లేదా నేను చేసే కార్యక్రమాలు వాళ్ళు ఆటంకపరచకూడదు, నేను ప్రశాంతంగా ఉండాలి, లేదంటే నాకు అన్ని రకాల సౌకర్యాలు కూడా అందాలి. ఇది మన యొక్క భావన. ఇదంతా కూడా ఇంద్రియపరమైన అవగాహనతో మనం చేస్తుంటాం కాబట్టి ఇటువంటి ఆలోచన మనం కలిగి ఉంటాం. కానీ ఇటువంటి ఆలోచనలు ఎంతకాలం కృష్ణ చిత్తం అనుసరించినప్పుడు కూడా మనలో కృష్ణ పట్ల ఆసక్తి అంది రావడం కష్టం, జరగనే జరగదు. అందులో మనలో ఉండి తప్పుడు భావాలను తొలగించడం కొరకు ఆధ్యాత్మిక గురువు లేదా బలరాముడు రకరకాలుగా పరీక్షలు పెట్టి, లేదంటే అహంకారం అణిచిపెట్టిన రకరకాల పద్ధతుల్లో మన సమస్య ఎదుర్కొనే విధంగా చేస్తారు. ఆ సమస్యను ఎదుర్కొని మనం నిలదొక్కుని ముందుకు వెళ్ళడం కోసం ప్రయత్నించాలి, కానీ సమస్యల్ని ఎదుర్కోలేక వెందరకూడదు. సాధారణంగా మనం ఎప్పుడు కూడా భోగి త్యాగి భావనలో ఉంటాం. భోగి త్యాగం అంటే మనం చేసే సేవల్లో అన్ని మన సౌకర్యాలు లభిస్తాయంటే అని బాగా చేస్తాం, అందరూ సహకరిస్తామంటే చేస్తాం. ఏ ఒక్కరు సహకరించకపోయినా సేవలు ఎటువంటి ఆటంకాలు ఎదురైనా మనం ఆ సేవని రిజెక్ట్ చేస్తాం, అంటే త్యాగం వదిలేస్తాం. అది ఏదైనా కావచ్చు, సేవని కావచ్చు, ప్రసాదం కావచ్చు, లేదా ఇతరులతో సంబంధం కావచ్చు, లేదంటే భగవంతుని భక్తి కార్యక్రమం కావచ్చు. మనకు అనుకూలంగా ఉందా చేస్తాం, అది భోగించడం. మనకు అనుకూలం లేదా త్యాగం చేస్తాం ఏదైనా కూడా. ఇటువంటి భావంతో మనం ఎంతకాలైతే ఉంటామో ఆ రెండు కార్యక్రమాల ద్వారా మనకి ఎటువంటి ఉపయోగం లేదు. మన భక్తుల్లా ఎప్పుడైతే ప్రవర్తిస్తామో అప్పుడే మనం సహకరిస్తుంది. మరి భక్తుడిలా ఎప్పుడు ప్రవర్తించగలుగుతాం? ఆధ్యాత్మికులు ఇచ్చిన పరీక్షల్ని ఎదుర్కొని వాటిని అధిగమించి ముందుకు వెళ్ళినప్పుడు, అదేవిధంగా బలరాముడు మనకి ఇస్తున్న పరీక్షలు కూడా నెగ్గుని ముందుకు వెళ్ళినప్పుడే మన భక్తులుగా వర్తించగలుగుతాం. అది మనని పవిత్రీకరణ చేసే పద్ధతిలో ప్రధాన విధానం. ఆ విధానంలో మనం ముందుకెళ్ళినప్పుడే కృష్ణుని బట్ట మన ఆకర్షణ పెంపొందించగలుగుతాం, లేదా మన కృష్ణుని బట్ట ఆకర్షణ రాదు. అయితే బలరాముడు ఎందుకు ఈ భౌతిక విషయాలని కూడా సృష్టిస్తున్నాడు అనే కారణం తీసుకుంటే, జీవుడు స్వతహాగా అనుభవించాలని భావించినప్పుడు భౌతిక మాయకు వశుడై త్రిగుణాలకు బద్దులై కృష్ణునితో తన గల సంబంధాన్ని మర్చిపోయే విధంగా చేశాడు. అది భగవంతుడు బలరాముడు ఈ భౌతిక విషయాలు సృష్టించిన కారణం. మనం స్వతహాగా అనుభవించాలని కోరిక కలిగి ఉన్నాం కాబట్టి మన వాంఛని ఫుల్ఫిల్ చేయడం కొరకు అంటే అనుభవించే విధంగా చేయడం కొరకు భౌతిక విశ్వాలు ఆయన సృష్టిస్తున్నాడు. దానిలో ఆ జీవుల్ని నిమగ్నం ఏదైనా చేస్తున్నాడు. వాళ్ళకి మళ్ళా పనిష్మెంట్ ద్వారా తిరిగి వాళ్ళు పవిత్రీకరణ పొంది తిరిగి మళ్ళీ కృష్ణుడికి ఆకర్షణ ఏ విధంగా చేయడం బలరాముడి కర్తవ్యం. అయితే మనం ఈ త్రిగుణాలు బదిలై మాయకు వసలే ఉండడం వల్ల కృష్ణుడితో మనకు శాశ్వత సంబంధాన్ని మనం మర్చిపోతూ ఉన్నాం, మనం కడుమరుగైపోతాం. లైక్ చిన్నపిల్లలు ఆట బొమ్మల్లో ఆడుకోవడంలో నిమగ్నం అవుతూ ఉంటారు. వాళ్ళు ఎంత తీవ్రంగా నిమగ్నం అవుతారంటే బాహ్య ప్రపంచం పూర్తిగా మర్చిపోతారు. మనం సముద్ర ఒడ్డును కానీ లేదంటే నది ఒడ్లు కానీ చూస్తున్నట్టే పిల్లవాళ్ళు ఈ ఇసుక దెబ్బలతోనే మేళ కడుతూ ఉంటారు. రెండంతస్తులు లేదా మూడంతస్తులు రకరకమైన, లేదా కాలు ఇసుకలో బాగా పెట్టేసి ఇసుకను బాగా కాలు కొట్టి ఇలా గోపురాలు చేసి కాలు పెట్టిస్తారు. తీస్తే ఓ హోల్ పడుతుంది, అది ఇల్లు అనుకుంటాడు. దానిలో చిన్న చిన్న చుట్టుపక్కల మొక్కలు పెట్టి దాని తోట అనుకుంటాడు. దాన్ని చిన్న చిన్న బొమ్మలు పెట్టి ఇది నువ్వు నేను ఆడుకున్నాం ఇలా స్పెక్యులేట్ చేసుకుంటూ ఆ ఒక ప్రత్యేకమైన వాతావరణం తయారు చేసుకుంటాడు. ఆ వాతావరణంలో వాడు ఎంతో ఆనందం పొందేస్తుంటాడు. కానీ అది నిజమైన ఇల్లు కాదు, ఆ నిజమైన చెట్లు కాదు, నిజమైన మనుషులు కూడా కాదు. దాన్ని కల్పన భావంతో ఆనందం పొందుతూ ఉంటాడు. కానీ ఆ యొక్క మోహంలోని లేదంటే ఆ యొక్క వ్యామోహంలోని ఆ ఆకర్షణలతోని బాహ్య ప్రపంచాన్ని మొత్తం మర్చిపోతాడు. తన చుట్టుపక్కల ఏం జరుగుతుందో కూడా పూర్తిగా మర్చిపోతాడు. తల్లిదండ్రులు పక్కనే ఉన్నారు, వాళ్ళు పిలుస్తున్న విషయం కూడా మర్చిపోతారు. పిల్లల్ని తల్లిదండ్రులు పిలిచినప్పుడు వాళ్ళు ఆ విషయాన్ని పట్టే పట్టించుకోరు. ఆ యొక్క తాత్కాలికంగా కట్టుకున్న ఆ యొక్క మేడలు కానీ ఆ యొక్క పరిసరాలను పట్ల ఆకర్షణలై తల్లిదండ్రుల ఆజ్ఞని వాళ్ళు ధిక్కరిస్తుంటారు. కానీ తల్లిదండ్రులు తిరిగి ఆ పిల్లవాళ్ళని తీసుకెళ్ళాలనుకున్నప్పుడు ఆ ఇసుక దెబ్బలు మొత్తం కొట్టి పడేస్తారు. అప్పుడు వెంటనే పిల్లవాళ్ళు యాన్ గట్టి గడిస్తారు. అప్పుడు వాడు చెవుని పట్టుకుని లక్కు పట్టుకెళ్తారు. అదేవిధంగా ఈ భౌతిక ప్రపంచం మాయలో మనం చిక్కుపోయాం. ఇక్కడికి వచ్చిన తర్వాత మనం ప్రత్యేకంగా ఒక కొత్త కొత్త మేళ కట్టుకుంటున్నాం. అధునాతన సంస్కృతితో కొత్త కొత్త మేళ కడుతూ ఉన్నాం. ఇక్కడికంటూ మనకంటూ ప్రత్యేక వాతావరణం ఏర్పరచుకుంటున్నాం. గుణాలతో బదులై ఇక్కడ ఎన్నెన్నో రకాల కార్యక్రమాలు చేస్తున్నాం. జీవుడు ఈ విధంగా ఈ భౌతిక ప్రపంచం చిక్కుపోయి ఉండదని భగవంతుడు గమనించి మనలో ఉన్న ఈ యొక్క మోహాన్ని లేదంటే ఈ యొక్క మాయా అవగాహాన్ని తప్పించిన కొరకు దీన్ని నాశనం చేస్తాడు, డిస్మాష్ చేస్తాడు. అంటే ఆ యొక్క ఇంద్రియతృప్తిని పూర్తిగా తొలగిస్తాడు. జీవుడు సహజంగా ఇంద్రియతృప్తి పట్ల ఆశ్రత కలిగి ఉంటాడు కాబట్టి ఆ ఇంద్రియతృప్తి ఎత్తి పోయిందో అప్పుడు భగవంతుడు వ్యతిరేకం అవుతాడు, లేదా భగవంతుని నిందించి భగవంతు దూరంగా ఉంటాడు, లేదంటే చాలా బాధతో ఆ యొక్క ఇంద్రియతృప్తిని వదిలిపెడుతూ వేరే కార్యకు నిమగ్నం అవుతాడు. ఇంతమంది మనం చెప్పుకున్నట్టుగానే పిల్లవాళ్ళని రప్పించడం కొరకు తల్లిదండ్రులు ఆ ఇసుక దెబ్బలను కొట్టేసి పిల్లవాడు చేయబట్టుకుని ఎట్లా లాక్కుపోతారు, బలవంతులు లాక్కుపోతారు. అదేవిధంగా ఆధ్యాత్మిక గురువు లేదు బలరాముడు ఈ మాయా ప్రపంచంలో మనం మోహసులయ్యి ఇక్కడే మనం తిరుగాడుతున్న మనని కృష్ణుని దగ్గరికి చేర్చడం కొరకు ఈ ఇంద్రియతృప్తిని పూర్తిగా బలవంతంగా వాళ్ళు లాక్కుని మన నుంచి ఈ మాయామోహం తప్పించి వాళ్ళు లాగుతారు. ఆ కఠినమైన చర్య మనకు ఎంతో బాధాకరం అనిపిస్తుంది. నా యొక్క ఇంద్రియతృప్తి నా యొక్క ఆనందాన్ని పూర్తిగా పాడు చేశాడు అని మనం ఎవరైతే మనకు ఆ విధంగా సందర్భాన్ని ఏర్పాటు చేశారో వాళ్ళ పట్ల విముఖత లేదా వాళ్ళని ఎదిరించడం ధిక్కరించడం చేస్తుంటాం. ఇలా ఎంతకాలం అయితే మనం చేస్తుంటామో మనం తిరిగి మన శాశ్వత ప్రదేశానికి వెళ్లకుండా ఇక్కడే మాయా ప్రపంచంలో చిక్కుని ఉంటాం. అందులో ఆ విధంగా చేయనివ్వకుండా ఇక్కడే ఉండనివ్వకుండా భగవద్ధాం పంపించడం కొరకే ఆధ్యాత్మికులు ఆచార్యులు మనకి వచ్చి మనకు సహాయపడుతున్నారు. కానీ ఈ విషయాన్ని గమనించట్లేదు. ఈ మాయా ప్రపంచం పట్ల మన ఆక్షతలో ఇక్కడే ఉన్నాం. నిజానికి కృష్ణుడిచ్చిన బుద్ధి మనకి భగవంతుడు బుద్ధినిచ్చాడు. దేని కొరకు? భగవత్సేవ చేయడం కొరకు ఇచ్చాడు. ఎన్నో జీవులున్నాయి, అన్ని జీవుల్లో కూడా బుద్ధి ఉంది. కానీ ఆ బుద్ధి కేవలం వాటికి ఆహార నిద్ర భయబాధ తీసుకోవడానికి ఉంది. ఆ బుద్ధి అంతకుమించి వాటి బుద్ధిని ఉపయోగించలేదు, వాటి ఆలోచన ఉపయోగించలేదు, వాటి తెలివి ఉపయోగించలేదు. కేవలం ఆహారం, నిద్రాన్ని, భయాన్ని, మధురాన్ని ఏం చేయాలి అంతవరకే దాని బుద్ధి వాటి బుద్ధి ఉంది. కానీ మనిషికి అంతకన్నా ఎక్కువ బుద్ధి ఇవ్వబడింది. ఆ బుద్ధి దేనికోసం ఇవ్వబడింది? కృష్ణుని శాశ్వత సేవ చేయడం కొరకు ఇవ్వబడింది. కానీ మనం ఈ ఇంద్రియతృప్తి కార్యక్రమాల పట్ల ఆకర్షితులయ్యి మన తెలివితేటను దేనికోసం ఉపయోగిస్తున్నామంటే ఇంద్రియాలను ఏ విధంగా సంతృప్తిపరచుకోవాలనే కార్యక్రమం పట్ల మనం చాలా ఎక్కువగా ఉపయోగిస్తాం. అది కూడా ఎట్లా ఉపయోగిస్తున్నాం? భగత్సేవ చేయకూడదు, ఇంద్రియతృప్తి కార్యక్రమం చేయాలని బలవంతంగా భగత్సేవను నిర్బంధిస్తూ ఇంద్రత్వ సేవ చేయడం కొరకు మనం చాలా ఆసక్తులై ఉన్నాం. ఇలా ఉంటూ మన జీవితాన్ని ఆధ్యాత్మిక ఆనందాన్ని మన జీవితాన్ని తొలగించుకొని ఒంటరిగా నిస్సాయస్థితిలో ఈ ప్రపంచంలో మన జీవనాన్ని సాగిస్తూ ఉన్నాం. ఇది మన దుర్భరమైన పరిస్థితి. అందువల్ల ఆధ్యాత్మిక గురువు లేదంటే ఆచార్యులు ఈ జీవులు పడుతున్న ఈ ఇబ్బందికర పరిస్థితిని తొలగించడం కొరకు వారికి వారందుకు మనకి ఎన్నో రకాలుగా సేవా సహాయాన్ని అందిస్తున్నారు. మనం కృష్ణుడి పట్ల ఆసక్తి పెంపొందించే విధంగా కానీ మనం దాన్ని తిరస్కరిస్తున్నాం. అయితే ఈ నాగరికత, భౌతిక నాగరికత లేదా అధునాత నాగరికత ఏ విధంగా ఉందంటే ఇంద్రియతృప్త ఆధారంగా అది మనం ప్రోత్సహిస్తుంది. మనలో నిజంగా ఉన్న ఈ కృష్ణుడి పట్ల ఉన్న సంబంధాన్ని, ప్రేమపూర్వ సేవాభావాన్ని బలవంతంగా తొలగిస్తుంది. ఆ కారణం వల్లే మనం కృష్ణుని దగ్గరికి చేస్తున్నాం. అంటే మన అధునాత నాగరికత అనే యొక్క బేస్ అనేది ఎటువంటిదంటే ఇంద్రియ తృప్తి ఏ విధంగా చేయాలి, మన సెన్సెస్ని ఏ విధంగా భోగించుకోవాలి, అదే మెయిన్ బేస్ ఆధారం. దాని ఆధారంతో అది మనలో సహసిద్ధంగా ఉన్న కృష్ణ చిత్తన భావాన్ని, కృష్ణుని పట్ల ఉన్న ఆసక్తిని, ప్రేమపూర్వక సేవాభావాన్ని బలవంతంగా తొలగిస్తుంది. ఆ కారణంగా మనం కృష్ణుని మనం మర్చిపోయే విధంగా మనం అవుతున్నాము అని మహారాజ్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అయితే నిజాన్ని మనం ఈ భౌతిక శక్తి మాయ వసూలు కావడానికి లేదా ఆ కార్యక్రమ నిమగ్నం కావడానికి మనం నిర్దేశించబడలేదు. దేనికోసం నిర్దేశించబడ్డాం? కృష్ణుని సంతృప్తి కొరకు, భక్తి సేవ ద్వారా ఆయన్ని ఆనందింపజేయడం కొరకు మనం నిర్దేశించబడ్డాం. కానీ ఈ భౌతిక కార్యక్రమం నిమగ్నం అవడం ద్వారా మనం ఈ కృష్ణ సేవ వదిలిపెట్టి ఉన్నాము. అందులో మనం కృష్ణుని పొందాలంటే కేవలం బలరాముని యొక్క దయ కావాలి, ఆయన కృప ఉంటేనే మనకు వెళ్ళవుతుంది. మరి ఆయన కృప పొందాలంటే కొన్ని పరీక్షలు ఎదుర్కోవాలి. ఆ పరీక్షలు ఎదుర్కొని దాన్ని విజయం సాధించినప్పుడే మనం కృష్ణుడి వైపు ఆకర్షితులు అవుతాం. నాకు పరీక్షలు వద్దు కానీ విజయం కావాలంటే అది జరిగే పని కాదు. సమాజంలో కూడా ఎంతోమంది విద్యార్థులు చదువుతూ ఉంటారు, లేదంటే వ్యాపారం చేసే వ్యక్తి వ్యాపారంలో విజయాలు సాధించాలంటే ఇతర వ్యక్తుల నుంచి, వాళ్ళ వ్యాపార చిత్తుల నుంచి, వ్యాపార చమత్కారుల నుంచి తెలివితేటలతో నేర్పుగా గెలుచుకుని ముందుకు వెళ్ళగినప్పుడే అతను వ్యాపారాన్ని అభివృద్ధి సాధించగలుగుతాడు. అదేవిధంగా ఉద్యోగం చేస్తున్న వ్యక్తి తన ఉద్యోగంలో మరింత గొప్ప ప్రగతి సాధించాలంటే తన యొక్క నైపుణ్యాన్ని బాగా పెంచుకోవాలి, తర్వాత ఇతర వ్యక్తుల నుంచి వస్తున్న ఎదురు డబ్బులను అధిగమించి ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. పరీక్షలు ఖచ్చితంగా కావాలి మనం పవిత్రీకరణ చేసుకోవడానికి. అదేవిధంగా ఆధ్యాత్మిక మార్గంలో భక్తుడు కూడా భగవంత్ సన్నిధానానికి చేరుకోవడం కొరకు లేదా భగవంతు పట్ల ప్రేమపూర్వకమైన సంబంధాన్ని పెంపొందించుకోవడం కొరకు తన ఆధ్యాత్మిక మార్గంలో ఎదురే పరిస్థితులను కూడా ఎదుర్కోవాలి, లేదా విపత్కర పరిస్థితులను కూడా అధిగమించగలగాలి. అలా అధిగమించగలిగినప్పుడే కృష్ణుని పట్ల అతను ఆకర్షణ అవుతాడు. కానీ మనం ఏం కోరుకుంటాం? మనకు పరీక్షలు వద్దని కోరుకుంటాం, విపత్కర పరిస్థితులు మనం కలగకూడదని కోరుకుంటాం, అన్నీ హ్యాపీగా జరగాలని కోరుకుంటాం. అన్నిగా హ్యాపీగా జరగడం ఈ ప్రపంచం జరగనే జరగదు. ప్రతి ఒక్క వ్యక్తి ఖచ్చితంగా ఏదో ఒక సమస్య ఎదుర్కొనే ఉంటాడు. ఎవరైనా కూడా, భక్తులైనా కావచ్చు, అభక్తులైనా కావచ్చు, సాధారణమైన జీవి కావచ్చు, యానిమల్ కావచ్చు, ప్రతి జీవి కూడా ఈ ప్రపంచంలో ఖచ్చితంగా ఏదో ఒక సమస్య ఎదుర్కొనే ఉంటుంది. సమస్యలతో కూడుకుంది ఈ ప్రపంచం. సమస్యలు లేకుండా ఉండేది ఆధ్యాత్మిక ప్రపంచం. అందులో ఆ సమస్యలు లేకుండా ఉండే ఆధ్యాత్మిక ప్రపంచం చేరుకోవడం కొరకే మనం నిర్దేశించబడ్డాం. కానీ ఈ ప్రపంచంలో ఉండడం కోసం కాదు అని తెలియజేయడం కొరకే ఆధ్యాత్మిక గురువు మనకు రకాలుగా ఎన్నో రకాలుగా పరీక్ష పెట్టి మనలో ఉన్న అజ్ఞానం తొలగించుతాడు ఉంటాడు. కానీ మనం అజ్ఞానవశాన దాని నుంచి బయటపడలేకుండా ఉన్నాం. ఇది మన దుర్భరమైన పరిస్థితి. అటువంటి పరిస్థితి నుంచి మనం బయటపడడానికి బలరాముడు మనకి ఎంతో ఎంతగా సహాయపడుతున్నాడు. అందువల్ల మనం ఖచ్చితంగా బలరాముడి యొక్క కృపను అందించాలి. ఇది మన యొక్క ఖచ్చిత ముఖ్యమైన కర్తవ్యం అయి ఉండాలి. అయితే బృందావనంలోని బలరాముడి యొక్క జన్మదిన కార్యక్రమాలు ఎంతో అద్భుతంగా ఈరోజు జరుపుకుంటూ ఉంటారు. ప్రపంచంలో ఒకే ఒక్క మందిరం బలరాముడిది బృందావనంలో ఉంది, అది దౌజీ. ఇక్కడ మీరు ఎవరైనా దౌజీ టెంపుల్ చూసారా? బృందావనంలో దౌజీ టెంపుల్ బలరాముడిది. ఇప్పుడు ఈరోజు కార్యక్రమం చాలా అద్భుతంగా జరుగుతుంటుంది. బలరాముడు భగవంతుని యొక్క దివ్యమైన లీలలన్నీ కూడా ఎంతో సక్రమంగా జరిగే విధంగా సహాయం చూస్తూ ఉంటాడు, దాన్ని సహకరిస్తూ ఉంటాడు. ఇందుముందు చెప్పుకున్నట్టు బలరాముడు సేవక భగవాన్ భావంలో కృష్ణుడికి ఎప్పుడు కూడా నిరంతరం సేవ చేస్తూ ఉంటాడు. ఈ దౌజీ టెంపుల్ ఒక సందర్భంలోని ఔరంగజేబు బృందావనంలో అన్ని టెంపుల్స్ కూడా నేలమట్టం చేయడం కొరకు తన యొక్క ప్రయత్నం చేస్తున్నాడు. ఔరంగజేబు బృందావనంలోని నియర్ టు 5000 టెంపుల్స్ పైన ఉన్నాయి. అన్ని టెంపుల్ కూడా ఆయన పూర్తిగా సమూలు నాశనం చేశాడు. చాలా కొన్ని టెంపుల్ మాత్రమే ప్రస్తుతం మనం చూస్తున్నాం. అయితే అదే కార్యక్రమం కొనసాగించుకుంటూ అతడు బలరాముడు ఉండే ఈ టెంపుల్ కూడా అతను నాశనం చేయడం కోసం సంస్థ జరుగుతున్నాడు. అయితే అతని తల్లి భారతదేశ సంస్కృతి పట్ల లేదా ఈ వైదిక నాగరికత పట్ల భక్తి అనే విషయాల పట్ల కొంచెం ఆసక్తి కలిగి ఉంది. ఆమె ఔరంగజేబుని నువ్వు దౌజీ టెంపుల్ వెళ్ళొద్దు అని అతను ప్రాధాయపడింది. కానీ బల ఈ యొక్క ఔరంగజేబు తిరస్కార భావంతో దౌజీ టెంపుల్ వైపు ప్రయాణం చేశాడు. అతను ప్రయాణం చేస్తున్న మార్గ మధ్యలోనే ఇంకా దౌజీ టెంపుల్ దగ్గర కూడా కాలేదు, భయంకరమైన భూకంపం ఏర్పడింది. ఆ భూకంపంలోని ఔరంగజేబు సైనికులందరూ కూడా చాలా వరకు కోల్పోయాడు. అప్పుడు ఔరంగజేబుకి చాలా భయం వేసింది, ఇక నేను కూడా ముందుకు వెళ్తే నేను కూడా మరణిస్తానేమో అని భయంతో అది పరుగు పరుగున తిరిగి మళ్ళా తన యొక్క సామ్రాజ్యం ఢిల్లీకి తిరిగి వచ్చేసాడు. వాడు తన తల్లి చెప్పింది, నిన్న రాత్రి నేను కలగానను, ఆ కల్లోని నువ్వు ఏదో భయంకరమైన ప్రమాదానికి ఎదుర్కొన్నట్టు కలగన్నాను. ఆ ప్రమాదాన్ని ఏదో అద్భుతమైన శక్తి నిన్ను తోస్తున్నట్టు ఆ ప్రదేశం నుంచి నేను చూశాను అని తన కుమారుడు చెప్పింది. అప్పుడు ఆరోజు కూడా చెప్పాడు, అవును నిజమే, నేను దౌజీ టెంపుల్ అనే బలరామ టెంపుల్ని నేను నాశనం చేయడానికి వెళ్తున్నాడు. మార్గ మధ్యలో నాకు ఈ భూకంపం ఎదురైంది, దానిలో ఎంతోమంది సైనికులు నేను కోల్పోయాను. అప్పుడు నేను ప్రాణభయంతో తిరిగి బలవంతంగా వెనక్కి రావాల్సి వచ్చింది. ఈ మీద నా దగ్గర ఎంతమంది సైనికులు ఉన్నప్పుడు కూడా నేను బలవంతంగా వెనక్కి రావాల్సి వచ్చింది. ఏదో ఒక అద్భుతమైన శక్తి నన్ను వెనక తోసేసి వచ్చింది అనేసి ఔరంగజేబు తన తల్లితో చెప్పాడు. బృందావనంలో ఉన్న ఔరంగజేబు అన్ని టెంపుల్ నాశనం చేసినప్పటికీ ఒకే ఒక టెంపుల్, దౌజీ టెంపుల్ ఇప్పటికి కూడా ఉంది. ఆ దౌజీ టెంపుల్లోని బలరాముడు, దాని పక్కన రేవతి అతని భార్య ఇద్దరు కూడా ఉండే ఆ టెంపుల్. చాలా బాగుంటుంది టెంపుల్, మీరు ఎప్పుడైనా బృందావనం వెళ్ళినట్టయితే ఆ టెంపుల్ చూసిన చాలా బాగుంటుంది. అయితే బలరాముడు ఈ విధంగా అవతరించింది, ఆయనకు ఎన్నో దివ్యమైన లీలలు బృందావనంలో ఆయన చేశాడు. ఆ లీలలో కొన్ని మనం చర్చించుకుందాం. ఒకటి దేనక సర్వద, రెండు పిలంబర సర్వద, మూడు ద్విధ గొర్రెల వద, తర్వాత కౌరవులకి గర్వంగా అణిచి సాంబు వివాహం చేయడం, తర్వాత రేవతిని వివాహం చేసుకోవడం, తర్వాత రోమశ్రమణిని చంపి సూతగోస్వామికి ఆశీర్వాదం ఇవ్వడం, ఇలా ప్రాష్టంశం ఉన్నాయి. దేనికాసర్వత తీసుకున్నట్టయితే, దేనికాసర్ అంటే అది గాడిద. బృందావనంలో 12 వనాలు ఉన్నాయి. ఆ 12 వనాల్లోని ఒక వనం తాళవనం. తాళవనం అంటే తాటి చెట్లు ఎక్కువగా ఉండే ప్రదేశం. ఆ తాటి చెట్ల నుంచి వచ్చే ఆ యొక్క జ్యూస్ని, అంటే కళ్ళు తాటి కళ్ళు, దాన్ని కంసుడికి పంపించే కార్యక్రమం ఆ యొక్క దేనికాసుడు చేస్తూ ఉంటాడు. ఒకరోజు కృష్ణ బలరాములు తమ గోవుల్ని, గోవత్సలని తీసుకుని ఆ తాళవనం వైపు వస్తారు. తాటి చెట్టు నుంచి వచ్చే ఆ పండల నుంచి వచ్చే వాసన ఎంతో ఆకర్షణీయంగా ఉంది. బలరాముడు ఇతర గోపాలందరూ కూడా తాటిపళ్ళు ఎంత బాగున్నాయి, మనం కూడా తింటే బాగున్నాం అని వాళ్ళు సంబరపడ్డారు. ఎవరైనా తాటిపళ్ళు తిన్నారా? వెరీ టేస్టీ ఉంటుంది. అప్పుడు బలరాముడు, మనందరూ పోయి ఆ తాటిపళ్ళు తీసుకుని వెళ్దాం అని అన్నారు. ఆ గోపాలలో ఒక వాళ్ళు చెప్పాడు, అది దేనికాసుడు పాలన చేస్తున్న తోట తాటితోపు, మన అక్కడికైనా వెళ్ళితే మనం చంపేస్తాడు అని. అప్పుడు పక్కన ఇంకో గోపాలుడు ఏం చెప్పాడంటే, ఏం పర్లేదు, కృష్ణ బలరాములు ఉన్నారు కదా, మనకన్నీ కూడా సమకూరుతాయి, పదండి అన్నారు. ఇద్దరు కూడా కృష్ణ బలరాములు, గోపాలందరూ కూడా కలిసి తాళవనంలోకి వెళ్ళారు. బలరాముడు తన యొక్క హస్తాలతోని తాటి చెట్టుని ఇట్లా ఊపగానే తాటిపల్లని కింద పడుతూ ఉన్నాయి. గోపాలందరూ కూడా తాటిపల్లి తీసుకుని ఆనందంగా ఆస్వాదిస్తూ ఉన్నారు. కృష్ణుడు కూడా వేరే తాటి చెట్లు కూడా తీస్తున్నాడు. తాటిపళ్ళు ఎప్పుడైతే కింద పడుతున్నాయో ఆ శబ్దానికి దేనికాసురుడు మేల్కొన్నాడు. గాడిదవాడు. వాడు మేల్కొని, ఎవరు నా తోటకు ఇచ్చారు, నా పళ్ళని ఎవరు స్వీకరిస్తారు అని అరుచుకుంటూ పరుగు పరుగును వీడి దగ్గరికి వచ్చాడు. వచ్చి రావడంతోనే బలరాముడి యొక్క గుండె మీద తన రెండు కాళ్ళతో కొట్టాడు. భాగవతంలో ఏమి వివరిస్తుందంటే, బలరాముడికి ఆ గాడిద తన్ను తాను పోల్దండతో మనం కొడితే ఏమైనా దెబ్బ తగులుతుందా? పోల్దండ దీంతో పాటాలను కొట్టే అనుకో మనకి ఏం దెబ్బ తగులుతుందా? ఏమి తగలదు. అదేవిధంగా గాడిద అంత గట్టిగా తిన్న ఆ దెబ్బ బలరాముడికి ఎటువంటి హాని కలగజేయలేదు. అప్పుడు బలరాముడు ఆ వచ్చిన గాడిదని రెండు కాళ్ళు వెనకాలు పట్టుకుని గిరగిరా తిప్పి తాటి చెట్టు మీద వేసేశాడు. ఎప్పుడైతే ఒక గాడిద తాటి చెట్టు పడ్డదో, దేనికాసరికి అనుచరులందరూ కూడా మొత్తం గాడిద గుంపంది వచ్చింది. గాడిదకి ఒక చిత్తలక్షణం ఉంది. ఏంటి చిత్తలక్షణం అంటే, ఎవరినైనా కొట్టాలంటే అది పరుగు పరుగున వచ్చి నిలబడి కాలుతో తంతుంది. ఆ కాలుతో తనేది ఏదో పరిగెట్టకుండా వచ్చి కొత్త కొట్టచ్చు కదా, కానీ పరుగు పరుగున వచ్చి నిలబడి కాలుతో కొడుతుంది. ఇది గాడిదకున్న చిత్తలక్షణం. అది బుద్ధునివాడు ఏం చేస్తాడో, ఇమేడు కాలు పట్టుకుని తిప్పుతాడు. ఆ విషయాన్ని గమనించాడు కాబట్టి, బలరాముడు గమనించాడు కాబట్టి వెంటనే గాడిద పాలు పట్టుకుని గిరిగిరి తిప్పి ఓ తాటి చెట్టుకి వేసేశాడు. ఇలా కృష్ణ బలరాముడి దగ్గర కూడా ప్రతి గాడిద దగ్గర కాలు పట్టుకోవడం, గిరిని తిప్పడం, వేయడం, ఇలా మొత్తం గాడిదలన్నీ కూడా సంహరించబడ్డాయి. ఇది దేనికాస్త వద్దలో ఉండే బలరాముడు చూసిన గొప్ప అద్భుతమైన లీల. నెక్స్ట్ ప్రళంబాసురుడు అనే రాక్షసుడు ఉన్నాడు. ఇది మీరు కృష్ణ బుక్లో చదివితే చాలా డీటెయిల్స్ వస్తాయి. ప్రళంబాసురుడు అనేవాడు కంసుడు పంపించిన రాక్షస పరివారంలో ఒకడు. అతను ఎంత పెద్దవాడంటే చాలా ఎత్తైన శరీరం, అంటే కొండంత ఎత్తు శరీరం కలిగిన వ్యక్తి, చాలా బలవంతుడు కూడా, భీకర ఆకారం. కానీ కృష్ణ బలరాముడు చంపడం కొరకు ఆయన వచ్చాడు కాబట్టి ఒక సాధారణ గోపాలుడి వేషంలో వచ్చాడు. ఆ సమయంలోని కృష్ణ బలరాముడి ఇద్దరు కూడా రెండు జట్లకు విడబడి, మనం చిన్నప్పుడు తాడు లాక్కుని ఆట ఆడమని తెలుసు కదా, ఇటుపక్క కొంతమంది అడుగు కొనబడి తాడు లాక్కుంటూ ఉంటాం. ఎవరి బలం ఎక్కువ ఉంటుందో వాళ్ళు, ఎవరైతే ఓడిపోయారో, ఓడిపోయిన వాళ్ళు గెలిచిన వాళ్ళని భుజాల మీద వేసుకుని పరిగెట్టుకుంటూ వెళ్ళాలి. ఇది ఆ యొక్క ఆటలో ఉండే ఒప్పందం. బలరాముడు ఒకవైపు, కృష్ణుడు ఒకవైపు, ఇద్దరు కలిసి అటుపక్క కొంతమంది గోపాలు, ఇటుపక్క కొంతమంది గోపాలు ఇద్దరు లాక్కుంటూ ఉన్నారు. మధ్యలో చిన్న చెరువు ఉంది. చెరువు గట్టు అటుపక్క వీళ్ళు, చెరువు గట్టుకు ఇటుపక్క వీళ్ళు ఇద్దరు లాక్కుంటున్నారు. ఎవరైనా పడితే చెరువులో పడదా, చెరువులో పడిపోయినా ఓడిపోయినవాడు. చాలా గట్టిగా ఒకరికొకరు లాక్కుంటూ ఉన్నారు. బలరాముడు గ్రూపు చాలా ఉత్సాహంగా లాగుతున్నారు. కృష్ణుడు కూడా చాలా గట్టిగా లాగుతున్నాడు. అదే సమయంలోనే ప్రళంబాసుడు వచ్చారు. ప్రళంబాసుడికి అర్థం కాలేదు ఎవరు కృష్ణుడు ఎవరు బలరాముడు, ఎందుకంటే ఇద్దరు ఒకేసారి ఆకృతి కలిగి ఉన్నారు, జస్ట్ కలర్ మధ్య డిఫరెన్స్. ప్రళంబాసుడు కృష్ణుని జట్టు వైపు వచ్చాడు. కృష్ణుడు గమనించాడు, ఈ వచ్చిన వాడు రాక్షసుడే, వీడికి వీడి పని పట్టాలంటే కేవలం బలరాముడు చూస్తాడని చెప్పి కృష్ణుడు అక్కడ ఉండకూడదు కాబట్టి కృష్ణుడు ఆ వచ్చిన ప్రళంబాసుడిని పిలిచి, నువ్వు కూడా ఈ ఆటలో పాల్గొ, నేను చిన్న పనులు వస్తానని చెప్పి ఆ ప్రళంబాసుడికి ఆ గేమ్ అప్ చెప్పి కృష్ణుడు వెళ్ళిపోయాడు. ప్రళంబాసుడు కృష్ణుని ప్లేస్లో నిలబడి లాగుతూ ఉన్నాడు. బలరాముడు ఇద్దరు ప్రళంబాసుడు ఇద్దరు లాగుతూ ఉన్నారు. కానీ బలరాముడు అత్యంత గట్టిగా లాగేసరికి ప్రళంబాసుడు ఆ గుంపుతో ఉన్న గోపాలందరూ కూడా కలిసి నదిలో ఈ కాలంలో పడ్డారు. అందరూ ఓ అని ఆడి నవ్వారు. అప్పుడు ఆట ఒప్పందం ప్రకారం ఎవరైతే ఓడిపోయారో, ఓడిపోయిన వాళ్ళు గెలిచిన వారిని భుజం ఎక్కి పట్టుకెళ్ళాలి. ప్రళంబాస్ ఇదే అవకాశం చూస్తున్నాడు. ఓడిపోతే ఓడిపోయాం, బలరాముడు దొరికాడు, వీణ్ణి చంపేస్తే నేను కంసుడికి ఇచ్చిన మాట నెరవేర్చుకుంటాను అని చెప్పి బలరాముడిని తన భుజం మీద వేసుకున్నాడు. వేసుకుని పరిగెట్టుకుంటూ వెళ్తారు. అందరూ ఒక దిశగా పరిగెడుతుంటే పరంబాసుడు ఇంకో దిశగా పరిగెట్టాడు. బలరాముడికి అర్థం కాలేదు, నా తో స్నేహితులందరూ ఒకవైపు వెళ్తుంటే వీడు ఇంకో వెళ్తున్నాడు ఏంటి అనుకున్నాడు. కానీ కొంతసేపు గమనించిన తర్వాత ఇతను రాక్షసుడు అని అర్థమైంది. అప్పుడు బలరాముడు ఆ ప్రళంబాసుని, ఏయ్ ఎటువ వెళ్తున్నావు అన్నాడు. నేను సరైన దారిన పోతున్నాను, నీ అంతం చూడడానికి అన్నాడు. అప్పుడు బలరాముడికి అర్థమైంది, ఓ ఇక నేను నా శక్తిని చూపించాలనుకున్నాడు. అప్పుడు బలరాముడు తన శక్తిని ప్రదర్శించిన కొరకు తనకున్న ఏదైతే బరువు ఉందో ఆ బరువుకి 100 రెట్లు చేశాడు. 100 రెట్లు ఎప్పుడైతే చేశాడో ప్రారంభాసుడికి చాలా కష్టమైంది ఆ బరువు మోయడం. వాడు సహజంగా రాష్ట్రుడు కాబట్టి ఆ బరువును చాలా కష్టంగా మోస్తూ ఉన్నాడు. మనం కూడా 25 కేజీలు మోస్తాను బాగానే ఉంటాం. ఒకసారి 100 కేజీలు వేస్తే కుది పడతాం, దాన్ని మోయడానికి చాలా కుస్తీ పెడతాం. అట్లా ప్రారంభాసుడు బలరాముడు మోయలేక ఉన్నాడు. అప్పుడు ప్రారంభాసుడు నిద్రూపాన్ని దర్శించాడు, ఒకసారి ప్రదర్శించాడు. కొండలాంటి శరీరాన్ని ఎంతో బలిష్టమైన కాయంతో తయారయ్యాడు. ఆ విధంగా తయారై ఆయన ఈ గోపాలు ఉండే ప్రదేశాన్ని చాలా దూరంగా పట్టుపోయాడు బలరాముడు. బలరాముడు అతని యొక్క నెత్తి మీద కిరీటాన్ని పక్క తొలగించి నెత్తి మీద తన చేతితో ఒకే ఒక గుద్దు గుద్దాడు. కొబ్బరి టెక్క పట్టని పగిలిపోతే ఎట్ట పగిలిపోతుందో అతని తల టక్కన పగిలిపోయింది. ఆ పెద్ద ఆకారంతో ఉన్న పరంబసుడు, మనం చెట్టు మొదలు నరికిస్తే చెట్టు ఏ విధంగా పడిపోతుందో ఆ విధంగా పడపడమనండు కింద పడిపోయాడు. బలరాముడు మళ్ళీ ఏమీ తెలియనట్టు మామూలు నడుచుకుంటూ బృందావనం తన యొక్క స్నేహితులు కండడానికి వచ్చేశాడు. ఇట్లా బలరాముడు అతి చిన్న వయసులో ఉన్నప్పటికి కూడా అత్యంత గొప్ప ఘనకార్యాలు చేశాడంది అక్కడ మనం చూడొచ్చు. అదేవిధంగా కౌరవుల గౌరవంగా తీసుకుంటే, కౌరవుని గౌరవంగా విషయంలోని శ్రీకృష్ణునికి భార్యలు అష్టగోపి అష్టరాణుల్లోని జాంబవతి అని ఒక రాణి ఉంది. ఆమె జాంబవంతుడి కుమార్తె, కుమార్తె చెల్లె కుమార్తె ఎస్. అయితే జాంబవంతుడు ఓడించిన తర్వాత శ్రీకృష్ణుడిని జాంబవతిని వివాహం చేసుకుంటాడు. వారిద్దరికి జన్మించిన వాడు సాంబుడు. సాంబుడు చాలా గొప్ప సౌందర్యవంతుడు, గొప్ప పరాక్రమవంతుడు కూడా. అతడు కౌరవ సామ్రాజ్యంలో ఉన్న కౌరవుల దుర్యోధన కుమార్తెని వివాహం చేసుకోవాలని నిశ్చయించుకుంటాడు. అందులో ఆమెని కలవడం కోసం ఒకసారి ప్రత్యేకంగా కలవడం కొరకు సాంబుడు అక్కడికి వెళ్తాడు. కౌరవులకి విషయం తెలిసి సాంబుని తన యొక్క పరివారంతో బంధించి తీసి లోపల దాయేస్తారు. ఈ విషయం తెలిసిన పాండవులు వెంటనే కౌరవుల మీద యుద్ధం ప్రకటించాలనుకున్నప్పుడు బలరాముడు, ఏం పర్లేదు దుర్యోధను నాకు ఎంతో ప్రియమైన వాడు, నేను చెప్తే వదిలిపెట్టేస్తాడులే అని దుర్యోధను దగ్గరికి బలరాముడు వెళ్తాడు. మంచి మంచి ఆభరణాలు, తర్వాత దివ్యమైన తినుబండారాలు అన్నీ కూడా తీసుకుని కౌరవ సామ్రాజ్యానికి వెళ్తాడు. ఎందుకోసం అంటే భీముడికి అర్జున్ తర్వాత దుర్యోధనుడికి బలరాముడు యుద్ధ విద్య నేర్పించాడు, గదాయుద్ధం. అందులో ఆ యొక్క పరిచయంతో గురువుగా తన చెప్పిన మాట కాదన్న ఉద్దేశంతో కౌరవుల దగ్గరికి బలరాముడు వెళ్తాడు. బలరాముడు చూడగానే కౌరవులు ఎంతో ఆనందంతో ఆహ్వానిస్తారు, ఆహ్వానించి అన్ని రకాలుగా సపరిచర్యలు చేస్తారు. దుర్యోధను బలరాముడు కాలు దగ్గర కూర్చుని ఎంతో వినయంగా అడుగుతారు, ఏం గురువర్య, ఎందుకు వచ్చారు, ఏం విషయం చెప్పండి అని. బలరాముడు దుర్యోధను చూపిస్తున్న ఆ యొక్క ఆతిథ్యానికి ఎంతో సంతోషపడి, ఇప్పుడు నేను చెప్పాల్సిన కార్యం చెప్పినట్టయితే నా పని సుఖాంతం అవుతుంది అనుకుంటాడు. అప్పుడు మెల్లగా బలరాముడు తాను వచ్చిన కార్యక్రమం చెప్పాడు. సాంబుని మీరు బంధించారు, సాంబుడు కోరుకుంటున్న మీ అమ్మాయితోని ఆ వివాహం జరిపించినట్టయితే మన ఇరుపక్షాల వారు కూడా ఎంతో ఆనందంగా ఉంటుంది, దీన్ని మీరు సమ్మతించాలి అన్నాడు. ఎప్పుడైతే ఆ మాట చెప్పాడో దుర్యోధను ఒక్కసారిగా కాళ్ళ దగ్గర నిలబడి, ఏంటి మీతో మాకు వీమా, మీరంతా గొల్లలు, గోవులు కాసుకునేవాళ్ళు, తర్వాత వ్యాపారం చేసుకునేవాళ్ళు, మీకేమిటి మేమేమిటి, మేము క్షత్రియులమే, మీరు వైశ్యులు, మీకు మాకు ఏం సంబంధం ఉంటుందని నోటికొచ్చిన రావడం మాట్లాడడం మొదలుపెట్టాడు. ఇక బలరాముడికి అకస్మాత్తుగా జరిగిన ఆ సందర్భం, ఆ మాటలు చాలా ఆశ్చర్యం కలిగించింది, కోపం కలిగించే బాధ కలిగించింది. సర్ది చెబుతాం అనుకున్న లోపలే దుర్యోధన తోడుగా మిగతా కౌరవులు కూడా వచ్చి వాడు కూడా రకరకాల మాటలు అన్నారు. బలరాముడు ఇక వీరికి నయంగా చెప్తే నాకు అర్థం కాదు, వీళ్ళకి భయ బలప్రదర్శన చేయాల్సిందే అని నిర్ణయించుకున్నాను. ఎందుకంటే సామ దాన భేద దండ ఉపాయ ఇది చాణక్యనీతి, ఇది పంచతంత్ర ఎస్. ఈ పంచతంత్రంలో ఉన్న విధానం, సామ అంటే మామూలుగా మాట్లాడి చెప్పడం, దాన అంటే ఏదైనా విషయ తొందర వస్తువులు వాళ్ళకిచ్చి వాళ్ళని స్నేహ సంబంధాన్ని పెంపొందించుకోవడం, భేద అంటే ఇద్దరి మధ్య వ్యత్యాసాన్ని చూపించాను, నువ్వెంత నువ్వెంత చూసుకో దాని ప్రకారం నడుచుకో అని తెలియజెప్పడం. సామ దాన భేద దండ, దండ అంటే తన్ని సరే రెడీ చేయడం. ఈ రెండు నాలుగు పూర్తి కాకపోతే ఉపాయం తెలివితేటతో అతన్ని సక్రమ మార్గంలో పెట్టడం, ఇది పంచతంత్రంలో ఉండే విభాగ కార్యక్రమం. ఇది మేనేజ్మెంట్ చేసే కార్యక్రమం వాళ్ళు ఈ పద్ధతిని అనుసరిస్తారు. అందువల్ల బలరాముడు వీళ్ళకి దండంతోనే బుద్ధి చెప్పాలి అని వెంటనే ఏం చేశాడంటే, అతను హస్తినాపురం నుంచి బయటకు వచ్చేసి తన నాగలి హస్తినాపురికి బలంగా పెట్టి హస్తినాపురం మొత్తాన్ని కూడా తీసుకుని గంగానదిలో కలపడం కోసం పట్టుపోతున్నాడు. అప్పటి కాలంలో గంగానది హస్తినాపురం వైపుగా ఉంది. ఇప్పుడు మనం చూసేది యమునానది, హస్తినాపురం ఢిల్లీ, ఢిల్లీ పక్కగా ఉండేది ఇప్పుడు యమునానది చూస్తున్నాం. కానీ అప్పుడు హస్తినాపురి ద్వాపరయుగంలోని ఆ ఢిల్లీ పక్కగా ఉండేది యమునానది. ఆ గంగానదిలో తను తీసుకెళ్ళడం కొరకు మొత్తం హస్తినాపురం మొత్తం లాగేస్తున్నాడు. ఆ నగరం మొత్తం యమునా ఈ గంగానది వైపు వచ్చేస్తుంది. నగరం కదిలినంటే ఏమవుతుంది, బిల్డింగ్ అనేది కూడా కదులుతాయి, చెట్లు పడిపోతున్నాయి, మనుషులంతా కూడా చనిపోతున్నారు, చాలా భయానక పరిస్థితి ఏర్పడింది. అప్పుడు కౌరవులకు అర్థమైంది, ఇక మేము కొంచెం కానీ ఆలస్యం చేస్తే మొత్తం నగరం వల్ల పోయి గంగానది ముంచేస్తాడు, ఇక మన పనంతా ఖాళీ అయిపోతుందని వెంటనే వాళ్ళు పరుగు పరుగున బలరాము దగ్గరకు వచ్చి బలరాము కాళీ పడిపోయి, దయచేసి మా తప్పు మన్నించు, అహంకారంతో మదగర్వంతో మేము తప్పుగా మాట్లాడాం, దయచేసి మామని మన్నించు అని నీ ఒప్పందం ప్రకారకమే సాంబుని మా అమ్మాయితో వివాహం చేయిస్తామని చెప్పి అంగీకారం చేస్తారు. ఆ విధంగా కౌరవుల యొక్క గర్వాన్ని అణిచి సాంబునికి వివాహం జరిపించడం భగవంతుని యొక్క బలరాముని యొక్క లీల. ఇక రేవతిని వివాహం చేసుకోవడం, రేవతిని వివాహం చేసుకోవడం తీసుకున్నట్టయితే సత్యయుగంలోని రైవత అనే ఒక రాజు ఉన్నాడు, ఆయనకి రేవతి అనే కుమార్తె ఉంది. అయితే ఆమె ఎన్నో దివ్య లక్షణాలు కలిగిన స్త్రీ, మంచి సౌందర్యవతి. ఆమెకు తగ్గ వరుడుత కోసం ముల్లోకాల్లో ఎంత చూసినా కూడా సత్యయుగంలో దొరకలేదు. మరి రేవత అనే రాజు ఆలోచన చేశాడు, ఈమె సరైన వరుడు దొరకనప్పుడు ఈమెను సృష్టించిన బ్రహ్మదేవుడు పట్టుకెళ్ళి ఆయన్ని అడుగుదాం, ఎందుకు ఇటువంటి క్లిష్టతన పరిస్థితి ఏర్పాటు చేసావని అని. వెంటనే ఏం చేశాడంటే తన కుమార్తెను తీసుకుని బ్రహ్మలోకానికి వెళ్ళాడు. బ్రహ్మలోకానికి వెళ్ళి బ్రహ్మతో సందర్శించినప్పుడు బ్రహ్మను అడిగాడు, ఓ బ్రహ్మదేవా, నువ్వు ఈ విధంగా ఇంత అద్భుత సౌందర్యకల రాశిని అమ్మాయిని సృష్టించావు, మరి ఈమె సరిపడా భర్త కనిపించట్లేదు, ఈ చిక్కుముడి నువ్వే తెరచాలన్నాడు. అప్పుడు బ్రహ్మదేవుడు కాలం చూసుకునేసరికి సత్యయుగం మొత్తం అయిపోయింది, ద్వాపరయుగం నడుస్తుంది. ఎందుకంటే మన భూమి మీద జరిగే కార్యక్రమాలకి సత్యయుగంలో బ్రహ్మదేవుడికి జరిగే కాలపరిమాణానికి చాలా వ్యత్యాసం ఉంది. బ్రహ్మదేవుడికి వెళ్ళేసరికి ద్వాపరయుగం భూమి నడుస్తుంది. బ్రహ్మ ఆలోచించి చెప్పాడు, సరే ఇప్పుడు నువ్వు సత్యయుగం లేవు, నువ్వు కిందకి వెళ్ళినా కూడా నీ పరివారం ఎవరు ఉండరు, ఎవరు లేరు కూడా. అందులో దీనికి ఒకటే ఒక పరిష్కారం, ప్రస్తుతం బలరాముడు ద్వాపరయుగంలో అవతరించున్నాడు, ఆయనే నీకు సరైన అల్లుడు, ఆయన వెళ్ళి నువ్వు అర్థించని చెప్తాడు. వెంటనే రేవత తన కుమార్తెను తీసుకుని ద్వాపరయుగంలో ఉన్న ద్వారకా నగరంకి వస్తాడు. ద్వారకా నగరంకి వచ్చేసరికి ఆ నగర వీధులలో ఉండే ఆ యొక్క తోరణాలు కావచ్చు, ఆ యొక్క ద్వారబంధాలు కావచ్చు, వీళ్ళు వెళ్ళడానికి చాలా కష్టంగా ఉంది. ఎందుకోసమంటే వీళ్ళు ఒక్కరు 32 అడుగులు హైట్ ఉన్నారు. సత్యయుగంలో వ్యక్తుల యొక్క హైటు 32 అడుగులు పైన, అంటే మినిమం హైట్ 32 ఫీట్, మ్యాక్సిమం ఎంత ఉండొచ్చు. అందులో 32 అడుగులు హైట్ ఉన్న ఆ యొక్క రేవతి అండ్ రేవత ఇద్దరు కూడా ద్వారకా నగరం లోపలికి వెళ్ళడానికి చాలా కష్టంగా ఉన్నారు, ఎందుకంటే తలంచుకు వెళ్ళడం కూడా కష్టం ఉంది. అందులో వాళ్ళు బయట నుంచి నిలబడి వాళ్ళు ఉత్తరాన్ని పంపించారు ద్వారకలో ఉన్న బలరాముడి సందేశం అందించిన కోసం. బలరాముడికి ఈ సందేశం వచ్చింది, ఎవరో నీకోసం మీకోసం వచ్చారు, వాళ్ళు చాలా పొడుగున్న తాచెళ్ళ పైగా ఉన్నారు, మిమ్మల్ని కలవాలట అని. అప్పుడు బలరాముడు ఉత్తరం తీసి చదివిన తర్వాత దానిలోని రాసి ఉంది, రేవతిని వివాహం చేసుకోవడం కోసం బ్రహ్మ యొక్క అభ్యర్థి ఉంది అని. అప్పుడు బలరాముడు కృష్ణుడు ఇద్దరు కూడా కలిసి బయటకు వచ్చారు. చూస్తే ఇద్దరు చాలా హైట్గా ఉన్నారు. కృష్ణుడు బలరాముడు చూసి, ఏమన్నయ్యా నీకు కాబోయే బాధ్యత ఎంత పొడుగుందో అని ఆట పట్టించాడు. బలరాముడు ఏమనుకుని నవ్వుకుని ఊరుకుని తన యొక్క ఈ నాగలు తీసుకుని ఆ రేవతి అని ఆమె తలని మీద పెట్టాడు, పెట్టి ఇలాగ అంచేశాడు, కుంచి కుదించాడు అనమాట. ఆమె పూర్తిగా ఎంత చెందిందంటే బలరాము భుజం వరకు వచ్చేంత అంతవరకు చేసి ఆపేశాడు. ఇక తన యొక్క మామగారు చెప్పాడు, ఇక మీరు మీ కార్యక్రమం చేసుకోవచ్చు వెళ్ళిపో అని చెప్పాడు. అప్పుడు ఆ రేవతి రేవత అనే ఆ రాజు బలరాముడికి రేవతికి అద్భుతంగా వివాహం చేసి తను మన తిరిగి తన యొక్క కార్యక్రమం నివర్తించడం కోసం ఆయన ఆధ్యాత్మిక కార్యక్రమం కోసం వెళ్ళిపోయాడు. అట్లా బలరాముడు ఎన్నో అద్భుతమైన ఇల్లు తన యొక్క విల్లు నాగలతో చేశాడు. తర్వాత ఎంతో రాక్షసులను కూడా సంహారం చేశాడు. ఇంకోటి మళ్ళీ జస్ట్ మన ఒక పర్పట్లో నేను చదివింది ఏంటంటే, దీనిలో కాదు వేరే బుక్లోని, బలరాముడు చిన్న చింతనలో ఉన్నప్పుడు బుల్లిబుల్లు అడుగులేస్తుంటూ కింద పడిపోతూ నడుస్తూ ఉంటాడు. అది మనం కూడా చిన్న చిన్న వయసులోని పాకుతూ ఉన్నప్పుడు నడిచి వెళ్ళే సమయంలోని ఆ జరిగే ఆ సందర్భంలోని మనం తప్పుడు అడుగులు వేస్తుంటాం, కింద పడిపోతూ ఉంటాం. ఆ సందర్భం తల్లిదండ్రులకి ఎంతో ఆనందం కలిగిస్తుంది. వాడు అన్ని విషయాలు గుర్తుపెట్టుకోరు కానీ ఆ విషయాలు బాగా గుర్తుపెట్టుకుంటారు. ఒరే నువ్వు చిన్నప్పుడు తప్పుడు వేస్తే పడిపోవరా, అది గుర్తుపెట్టుకుంటారు. కానీ వాడు పెద్దకి ఎన్నో విషయాలు చేస్తాడు, ఆ విషయాలు పట్టించుకోరు, చిన్న విషయాలు దాని గురించి బాగా గుర్తుపెట్టుకుంటారు. అలా బలరాముడు రోహిణి దగ్గర ఉంటున్నప్పుడు తప్పుదల వేస్తూ పడిపోతున్నప్పుడు రోహిణి ఎంతో ఆనందంగా బలరాముడిని చేరదీసి అతను మళ్ళా నడడానికి సహకరిస్తుంది. అక్కడ పర్పట్లు ఏమి నిలుస్తానంటే, మహారాజు ఈ సమస్త విశ్వాలను కూడా ఆయన ఆదిశేషుడికి అనంతుడిగా మోస్తూ ఉన్నాడు. ఆయన తప్పుదల వేసి పడిపోవడం ఏంటి, ఆయన పడిపోతే విశ్వాంతి ఏమవుతుంది? కానీ ఇది మనం అర్థం చేసుకోవడానికి ఎంతో ఆశ్చర్యకరంగా ఉంది, అది మన ఊహకు అందకుండా ఉంది అంటే ఆయన వివరిస్తున్నారు. మరి అనంతుడుగా భగవంతుడు బలరాముడు ఈ అనంత విశ్వాలను కూడా తన యొక్క నెత్తి మీద పెట్టుకుని మోస్తూ ఉన్నాడు. అటువంటి ఆ దేవదేవుడు తన తల్లి దగ్గర తప్పుతరలు వేసి పడిపోవడం అంది చాలా ఆశ్చర్యంగా ఉంది అని అక్కడ మహారాజు ఎక్స్ప్లెయిన్ చేశారు. అందులో బలరాముడు ఒక మెడిసిన్ మనం పొందాలంటే ఆయన యొక్క పరిశీలని లేదా ఎదుర్కొనే సన్నివేశాలు ఎప్పుడైతే మనం స్వీకరిస్తామో అప్పుడే మన హృదయ ప్రక్షాళన అవుతుంది. ఆ విధంగా మనం పవిత్రీకరణ పొందుతాం. పవిత్రీకరణ పొందితేనే కృష్ణుడి యొక్క నామ రూప గుణ లీలల పట్ల మనకు ఆసక్తి ఏర్పడుతుంది. ఆ ఆకర్షణ ద్వారా మనం భగవద్ధామం చేరుకోవడానికి మన అర్హులు పొందుతాము. ఆ అర్హత పెంపొందించుకోవాలంటే బలరాముని యొక్క ప్రతిదైన ఆధ్యాత్మిక గురువు లేదా ఆచార్యుల యొక్క సందేశాలని సూచనల్ని మనం తూచా తప్పకుండా అనుసరిస్తూ వారి పెట్టిన పరిశీలని లేదంటే వారి యొక్క పెట్టిన సందర్భాలని మనం అవగాహన చేసుకుని భక్తి సేవలు ఎప్పుడైతే ముందు కొనసాగుతామో అప్పుడే మనం కృష్ణ పట్ల ఆ భక్తిని పెంపొందించగలుగుతామో, రాగాను భక్తిని పొందగలుగుతామందే ఈ యొక్క విషయంలో మనం అవగాహన చేసుకోవాల్సింది. అందరూ మన నిజ జీవితంలో ఎదురయ్యే అన్ని రకాల సమస్యలు కావచ్చు లేదా పరిస్థితులు కావచ్చు, మనం ఎదుర్కోవడానికి మనం సంసిద్ధులుగా ఉండాలి. సంసిద్ధులుగా ఉన్నప్పుడే మనం విజయం సాధిస్తాం. ఈ పరిస్థితులు నాకొద్దు, ఈ సమస్యలు నాకొద్దు, నేను ఎప్పుడు సుఖంగా ఉండాలి అనుకోవడం పూర్తిగా భ్రమ. ఎవ్వడు కూడా ఏ జీవి కూడా ఈ ప్రపంచంలో సమస్య లేకుండా లేదా నష్టము కష్టము లేకుండా సుఖవంతంగా జీవించడం అనేది కళ. కళలో కూడా మనం కష్టాలు ఎదుర్కొంటాం, అంటే కళ అంటే ఇది అసంభవం అన్న విషయాన్ని మనం గమనించాలి. అందులో బలరాముని యొక్క మెడిసిన్ పొందడం కోసం మనం ఖచ్చితంగా ప్రార్థన చేయాలి. ఈరోజు బలరాముని జయంతి కాబట్టి ఆయన మనం మనస్ఫూర్తిగా ప్రార్థన చేయాలి. కృష్ణ పట్ల మనకి ఆ ఆకర్షణ ప్రేమపూర్వక భావన మెలిగే విధంగా మనకి మన యొక్క మనసులో మెదిలే విధంగా అనుగ్రహించమని ఆయన మనం వేడుకోవాలి. ఆ విధంగా వేడుకున్న ద్వారా మనం ఆయన కృపను పొందుతాం. ఆ కృప ద్వారా మన కష్టాన్ని ఎదుర్కొంటాం. ఆ కష్టం ద్వారా మన పవిత్రికను పొంది కృష్ణ పట్ల ఆకర్షణ పెంపొందించుకుంటాం. అందే ఈరోజు మనం అవగాహన చేసుకునే అంశం. దీనిలో మీకు ఏమైనా సందేహం ఉంటే అడగచ్చు. శ్రీ శ్రీ బలరామ జయంతికి, శ్రీమద్ భాగవతంకి, శిల ప్రభుపాద్కి గౌర ప్రేమనందే.